ಯದ್ವಿದ್ಯಾನಾಮಂತಸ್ತಿಮಿರಮಿಹಿರದ್ವೀಪನಗರೀ ಜಡಾನಾಂ ಚೈತನ್ಯಸ್ತಬಕಮಕರಂದಸ್ರುತಿಝರೀ ದರಿದ್ರಾಣಾಂ ಚಿಂತಾಮಣಿಗುಣನಿಕಾ ಜನ್ಮಜಲಧೌ ನಿಮಗ್ನಾನಾಂ ದಂಷ್ಟ್ರಾಮುರರಿಪುವರಾಹಸ್ಯಭವತಿ ಶುಕ್ಲಾಂಬರಧರಂ ವಿಷ್ಣುಂ ಶಶಿವರ್ಣಂ ಚತುರ್ಭುಜಂ ಪ್ರಸನ್ನವದನಂ ಧ್ಯಾಯೇತ್ ಸರ್ವವಿಘ್ನೋಪಶಾಂತಯೇ. ವಂದೇ ಗುರುಪದ್ವಂದ್ವಮವಾಂಗ್ಮಾನಸಗೋಚರಂ ರಕ್ತಶುಕ್ಲಪ್ರಭಾಮಿಶ್ರಮತರ್ಕ್ಯಂ ತ್ರೈಪುರಂ ಮಹಃ ನಾರಾಯಣಂ ನಮಸ್ಕೃತ್ಯ ನರಂ ಚೈವ ನರೋತ್ತಮಂ ದೇವೀಂ ಸರಸ್ವತೀಂ ವ್ಯಾಸಂ ತತೋ ಜಯಮುದೀರಯೇತ್. ಸಚ್ಚಿದಾನಂದ ರೂಪಾಯ ವಿಶ್ವೋತ್ಪತ್ಯಾದಿ ಹೇತವೇ ತಾಪತ್ರಯ ವಿನಾಶಾಯ ಶ್ರೀಕೃಷ್ಣಾಯ ವಯಂ ನುಮಃ. ಯಂ ಪ್ರವ್ರಜಂತಮನುಪೇತಮಪೇತಕೃತ್ಯಂ ದ್ವೈಪಾಯನೋ ವಿರಹಕಾತರ ಆಜುಹಾವ ಪುತ್ರೇತಿ ತನ್ಮಯತಯಾ ತರವೋಭಿನೇದುಃ ತಂ ಸರ್ವಭೂತಹೃದಯಂ ಮುನಿಂ ಆನತೋಸ್ಮಿ. ನಿಗಮಕಲ್ಪತರೋರ್ಗಳಿತಂ ಫಲಂ ಸುಖಮುಖಾದಮೃತದ್ರವಸಂಯುತಂ ಪಿಬತ ಭಾಗವತಂ ರಸಮಾಲಯಂ ಮುಹುರಹೋ ರಸಿಕಾಃ ಭುವಿ ಭಾವುಕಾಃ. ಪ್ರಹ್ಲಾದ ಕುಮಾರಿಡಿ ಅನನ್ಯ ಭಕ್ತಿ ಪ್ರತಿಪ್ರಾಣಿನಿ ಅವಹಿಂಸುಗಾಗ ಆಯನ ವರುಸಗಾ ಮನಸ್ಸು ಶರೀರಂ ವಾಕ್ಕು ಈ ಮೂಡಿಂಟಿನಿ ಸಮಾಹಿತಂ ಚೇಸಿ ಏಕಾಗ್ರಂ ಚೇಸಿ ಭಗವಂತುಡಿ ಯೊಕ್ಕ ಚರಿತ್ರ ವಿನಾಲಿ ಅನ್ನಾಡು ಆಯನ. ಆ ವಿಷಯ ಮನಂ ಪ್ರಾತಃಕಾಲಂಲೋ ಪ್ರಾರಂಭಿಸುಕುನ್ನಾಂ. ಶ್ರವಣಂ ಕೀರ್ತನಂ ವಿಷ್ಣೋಃ ಸ್ಮರಣಂ ಪಾದಸೇವನಂ ಅರ್ಚನಂ ವಂದನಂ ದಾಸ್ಯಂ ಸಖ್ಯಂ ಆತ್ಮನಿವೇದನಂ. ಇವಿ 9 ರಕಾಲ ಭಕ್ತಿ ಮಾರ್ಗಾಲು. ಈ 9 ಭಕ್ತಿ ಮಾರ್ಗಾಲ ವಲ್ಲ 9 ಇಂದ್ರಿಯಮುಲು ಶುದ್ಧಿ ಅವುತಾಯಿ. ಅಪ್ಪುಡು ಜೀವಿ ನವನವೋನ್ಮೇಷ ಪ್ರಜ್ಞಾಶಾಲಿ ಅವುತಾಡು. ಈ 9 ಭಕ್ತಿ ಮಾರ್ಗಾಲು ಅನುಸರಿಸೇವಾಡಿಕಿ ಒಕ ನಿಯಮಂ ಕೂಡ ಚೆಪ್ಪಾರು. ಮನೋವಾಕ್ಕಾಯ ಕರ್ಮಲತೋ ಭಕ್ತಿ ಕಲಿಗಿ ಉಂಡಾಲಿ. ಏದೋ ನೋಟ್ಲೋ ನಾಲಿಕ ಜಪಂ ಚೇಸ್ತೂ ಉಂಟೇ ಮನಸ್ಸು ದಶ ದಿಶಲು ತಿರಕ್ಕೂಡದು. ಅಂದುಕೇ ಪೋತನ ಗಾರು ಅನುವಾದಂ ಚೇಸ್ತೂ ತನು ಹೃದ್ಭಾಷಲ ಸಖ್ಯಮುನ್ ಶ್ರವಣಮುನ್ ದಾಸತ್ವಮುನ್ ವಂದನಾರ್ಚನಮುಲ್ ಸೇವಯು ಆತ್ಮಲೋ ಎರುಕಯುನ್ ಸಂಕೀರ್ತನಲ್ ಚಿಂತನಂಬನು ಈ 9 ಭಕ್ತಿ ಮಾರ್ಗಮುಲ ಸರ್ವಾತ್ಮುನ್ ಹರಿನ್ನಮ್ಮಿ ಸಜ್ಜನುಡೈ ಉಂಡುಟ ಭದ್ರಮಂಚು ತಲತುನ್ ಸತ್ಯಂಬು ದೈತ್ಯೋತ್ತಮ ಅನ್ನಡೇನ. ಈ 9 ಭಕ್ತಿ ಮಾರ್ಗಾಲು ಅನುಸರಿಸೇವಾಡು ಮುಂದೆ ಶರೀರಾನ್ನ ಆ ಭಗವಂತನಿಗೆ ಸಮರ್ಪಿಸಾಲಿ. ಕೊಂತಮಂದಿ ಎದುರುಗುಂಡಾನೇ ಕೂರ್ಚುಂಟಾರು ಭಗವಂತನಿಗೆ ಎದುರುಗೊಂಡ. ಶರೀರಂ ಎಕ್ಕಡೇ ಉಂಟುಂದು, ಮನಸ್ಸು ಮಾತ್ರ ಎಕ್ಕಡಿಗೆ ಬಿಡುತ್ತೋ ಚೆಪ್ಪಲೇಮು. ತೀರಾ ಉಪನ್ಯಾಸಾನಿಕಿ ವಚ್ಚೇಟಪ್ಪುಡು ತಾಳಂ ವೇಸಾಮೋ ಲೇದೋ ಇಂಟಿಕಿ, ತಾಳಂ ವೇಸಿನ ಗೊಳ್ಳೆಂ ಮರಿಚಿಪೋಯಾಮೇಮೋ ಅನಿ ಇಂಟಿ ಮೇದಕೋ ಇಂಕೋ ದಾನಿ ಮೇದಕೋ ದೃಷ್ಟಿ ವೆಳ್ಳಿಪೋತೇ ಶರೀರಂ ಎಕ್ಕಡುಂಟೇ ಉಪಯೋಗಂ ಉಂದಿ. ಕಾಬಟ್ಟಿ ಶರೀರಂತೋ ಪಾಟು ಹೃದಯಂ ಕೂಡ ಎಕ್ಕಡೇ ಉಂಡಾಲಿ, ಮನಸ್ಸು ಕೂಡ ಎಕ್ಕಡೇ ಉಂಡಾಲಿ, ಇಂಕಾ ವಾಕ್ಕು ಕೂಡ ಆ ಭಗವಂತುಣ್ಣೇ ಸ್ಮರಿಸಾಲಿ. ಅನ್ಯ ವಿಧಮುಲೈನ ವಾಕ್ಕುಲು ಪೊರಪಾಟುನು ಕೂಡ ಇಕ್ಕಡ ಅನವಸರಂ. ಅಪ್ರಸ್ತುತ ಪ್ರಸಂಗ ದಂಡುಗಾ, ಅಪ್ರಸ್ತುತ ಪ್ರಸಂಗ ಮೇ ಅವಧಾನಂಲೋ ಚೂಸ್ಕುಂಟಾಂ. ಈ ಕಾಸೇಪು ಈ ಆಲಯಂಲೋ ಉನ್ನಪ್ಪುಡು, ಭಗವತ್ ಸನ್ನಿಧಾನಂಲೋ ಉನ್ನಪ್ಪುಡು ಕೂರ್ಚುನ್ನ ಕಾಸೇಪು ಅನವಸರಮೈನಟುವಂಟಿ ವ್ಯರ್ಥಮೈನ ಪ್ರಸಂಗಂ ಚೇಯಕೂಡದಟ. ఇద్దరు పక్కన చేరారంటే ఎక్కడ లేని కబుర్లు వస్తాయన్నమాట. కేవలం ఇద్దరైనా 300 కబుర్లు వస్తాయి. మీరు ఏ ఊరు నుంచి వచ్చారు? మీది మాది ఒకటేనా? ఇద్దరిది ఒకటే ఊరు అయితే ఉపయోగం ఉంది? సూర్యుడు పక్కనే ఇంకా చాలా రకాలైన గ్రహాలు ఉంటాయి, వాటి అన్నిటికీ అంత పేరు వస్తుందా? రాదు. కాబట్టి నీది ఒకే ఊరైనా, ఒకే కులమైనా, ఒకే గోత్రమైనా దానివల్ల ఏమీ ఉపయోగం లేదు. ఇంకా కొంతమంది మహానుభావులు ఉంటారన్నమాట, ఈ చీర ఎంత కొన్నావు? 10 రూపాయలు కొన్నావా? 25 కొన్నావా? లేదా పద్మాకర్ గారు వేసుకున్న పంచే అంచు పంచా, అంచు లేని పంచా? ఈ అంచు పంచ ఏదో మీకోసం కట్టుకున్నాను, లేకపోతే ఎలా తిరిగినా నష్టం లేదు. మీరు చూడలేరని పంచి కొడుతున్నాను తప్ప పంచిలో ఏ ప్రపంచం లేదు. ఇవన్నీ అనవసరమైన కబుర్లు అన్నమాట. అందుకని జ్ఞానులు ఎప్పుడూ కూడా శరీరమునకు విలువెవ్వరు, శరీరం మీద ఉన్న వస్త్రమునకు విలువనివ్వరు. మోల్లుకరు తలవారిక పడారహందో మ్యాన్ అన్నాడు. జాతి నపూచో సాధుకి, సాధువుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన జాతి ఏమిటి, ఆయన శాఖ ఏమిటి, ఆయన గోత్రం ఏమిటి, ఇవి అడక్కో. పూచులీజి ఏ జ్ఞాన్, ఆయన దగ్గరున్న జ్ఞానాన్ని గురించి అడిగి తెలుసుకో, జ్ఞానం పొందు. మహాత్ములలో ఉన్న జ్ఞానం కావాలి కాని వారి శరీరానికి సంబంధించిన గోత్రాదులు అక్కర్లేదు. ఎప్పుడైనా వారు వారంతటా వారు చెబితే వినడమే అంతే మనం. ఎప్పుడైనా కత్తి కొనేటప్పుడు కత్తిని వరలోంచి బయటికి తీసి ఈ కత్తి పదునుగా ఉందా లేదా తెలుసుకుని కొంటాం, కానీ పైనున్న వరని చూచుకుంటామా? కత్తిని ఒక వరలో పెడతారు, ఆ వరని కేసు అంటాం. ఈ కేసు మనకెందుకు? మన జీవితమే పెద్ద కేసు ఇది. ఈ కేసు అందంగా ఉన్నా లోపల కత్తి తుప్పు పెడితే ఉపయోగం లేదు. ఈ శరీరం వర, జ్ఞానం కత్తి వంటిది. కత్తి తుప్పు పట్టకుండా చూసుకోవాలి. శరీరం కేవలం శుద్ధిగా ఉంచుకుంటే చాలు. కాస్త వచ్చినప్పుడు మరీ మూతి మూతి దగ్గర పెట్టినప్పుడు ఏడాది క్రితం తోముకున్న పళ్ళతో వస్తే మా అలాంటి వాళ్ళకి ఇబ్బంది కనుక కొంచెం సువాసనతో ఉండేలా చూసుకుంటే చాలు తప్ప శరీర భ్రాంతి అనవసరం గనక దాని గురించి ప్రసంగం చేయకుండా వాక్కుని కూడా పరమాత్మకి సమర్పించాలి. దీనిని త్రికరణ శుద్ధి అంటారు. ఈ త్రికరణ శుద్ధితో పరమాత్ముడైన హరిని నమ్మి సజ్జనుడై ఉండడమే శుభం కలిగిస్తుంది అని నా ఉద్దేశ్యం అనగానే పళ్ళు పటపట కొరికి తొడమేంచి కిందకు తోసేశాడు ఆయన. ఏమయ్యా, రెండవ పర్యాయం కుమారుణ్ణి తీసుకెళ్లి విద్యలు నేర్పుతానని వీడికి ఈ దౌర్భాగ్యపు విద్య నేర్పుతావా? మా విరోధి అయిన హరికథలు నేర్పుతావా అని గురువు గారికి తిరగగానే వాళ్ళు నెత్తినోరు మొత్తుకుని, మేము మిత్రులం, పురోహితులం, నీ కుమారుణ్ణి పాడు చేయటానికి శత్రువులమా అన్నారట వాళ్ళు. మిత్రులము పురోహితులము పాత్రులమే మదియుకాక భార్గవులము, నీ పుత్రుని ఇటువల్ల చేయగ శత్రులమే దైత్య జలధి చంద్రమా. వింటే రాక్షస వంశమనే సముద్రంలోంచి పుట్టిన చంద్రుడా, మేము మిత్రులం, నీకు పురోహితులం, నీ అనుగ్రహానికి పాత్రులం, అన్నిటికీ మించి భార్గవ వంశంలో జన్మించాం, నీ పుత్రుణ్ణి పాడు చేయటానికి నీకు ఏమైనా శత్రువులమా? మేం మాట వరస కూడా ఒక్క పర్యాయము కూడా హరిహి ఓం అనిపించలేదు వాడి చేత. వీడికి పుట్టుకతో వచ్చింది ఈ బుద్ధి అని వాళ్ళు గురువుగారికి ఇప్పుడు ప్రస్తుతం నిజంగా దండం పెట్టాలి. అయినా వీళ్ళు రాజుగారికి భయపడి జడిసి దండం పెట్టారట. నిజానికి మహారాజు గారికి పురోహితులు నమస్కరించకూడదని శాస్త్రం. అయినప్పటికీ ఈ దుర్మార్గుడు ఏం చేస్తాడోనని నీ కుమారుణ్ణి పాడు చేయలేదు బాబోయని చేతులు జోడించారు. అప్పుడు ఆయనకు అనుమానం వచ్చింది, గురువులు చెప్పని ఈ బుద్ధి నా నుంచి పుట్టిన నీకు ఎలా వచ్చింది? అక్కడ అండం ఏమిటో తెలుసా? మజ్జాత త్వంచ అని మూలంలో వ్యాసుడు రాశాడు. నా నుంచి పుట్టావు. నేను ఎటువంటి వాణ్ణి? హరిద్వేషం కలిగిన వాణ్ణి, గోవులంటే అసహ్యించుకునేవాణ్ణి. అటువంటి క్రూరత్వం కలిగిన నాకు పుట్టిన నీకు ఈ బుద్ధి ఎలా వచ్చింది అన్నాడు ఆయన. తండ్రి ఎటువంటి వాడో కొడుకు అలాంటి వాడు అవుతాడు. అందుకే వేదం ఆత్మా వై పుత్రనామాసి అంటోంది. తండ్రి కొడుకు రూపంలో పుడతాడు అంటే ఏమిటి? తండ్రి యొక్క మంచి చెడ్డలు కొడుకు రూపంలో వస్తాయి. తండ్రి ఉత్తముడైతే కొడుకు ఉత్తముడు అవుతాడు, తండ్రి పాపి అయితే కొడుకు పాపి అవుతాడు, తండ్రి దొంగ అయితే కొడుకు దొంగ అవుతాడు. తన పుణ్యం పాపం కొడుకు రూపంలో వచ్చి తనకి సుఖం దుఃఖం ఇస్తాయి. అందువల్లే జ్ఞానులు ఏం చేస్తారంటే, కొడుకులు బాగుపడితే నేను ఎప్పుడో పుణ్యం చేసుకున్నాను, ఈ కొడుకు రూపంలో ఆ పుణ్యం అనుభవిస్తున్నాను అనుకుంటాడు. కొడుకులు నానా యాతనలు పెట్టి ఏడిపిస్తుంటే నా పాపమే ఈ కొడుకు రూపంలో శాపమై నన్ను ఏడిపిస్తుంది అనుకుంటాడు తప్ప ఇతరులను తప్పు పట్టాడు. ఆత్మావై పుత్రనామాసి అంటే అంతరం, ఇది అంతరార్థం. పుణ్యపాపములు ఈ కొడుకు రూపంలో వచ్చి పుణ్యమైతే సుఖము, పాపమైతే దుఃఖం ఇస్తాయి. అటువంటిది నేను ఎప్పుడూ హరిని ద్వేషిస్తాను, నువ్వు హరిభక్తితో ఎలా పుట్టావు, ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది నాకు అన్నట్ట. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, నాన్నగారు మొదటి నుంచి పుట్టుకతోటి హరిభక్తి నా రూపంలో వచ్చింది, నాకు గురువులు చెప్పలేదు, ఇంకొకళ్ళు చెప్పలేదు, ఏమో ఆ హరి యొక్క అనుగ్రహమే నా మీద పడి నాకు జన్మతః హరిభక్తి వచ్చింది, నువ్వు వద్దన్నా హరిభక్తి విడిచిపెట్టలేను. మందార మకరంద మాధుర్యమున్నదేలు మధుపంబువోవునే మదనములకు నిర్మల మందాకిని వీచికల దూగు రాయల్చచనునే తరంగిణులకు లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు కోయిల చేరునే కుటజములకు పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరకం బరుగునే సాంద్రనీహారములకు అంబుజోదర దివ్య పాదార విల్ద చింతనామృత పాన విశేష మత్త చిత్తము ఏ రీతి ఇతరంబుచర నేర్చు వినుత గుణశీల మాటలు వేయునేల. స్వర్గలోకంలో కల్పవృక్షములున్నాయి. ఈ కల్పవృక్షములను మందారము అంటారు. మందారము అంటే కల్పవృక్షాలలో ఒక విధం. ఈ కల్పవృక్షాల యొక్క పువ్వులలో నుంచి ఎడతెరపి లేకుండా తేనె వస్తూనే ఉంటుంది. ఈ తేనెని సంస్కృతంలో మకరందం మరందం మధువు అంటాం. ఈ మధువుని స్వీకరించే తుమ్మెదలు ఉమ్మెత్త పువ్వుల మీద వాలతాయా? ఉమ్మెత్త పువ్వు మీద వాలిందా తక్షణం చచ్చిపోతుంది. ఎవరు? తుమ్మెద. అందువల్ల తుమ్మెదలు ఎప్పుడూ కూడా మందార పుష్పాల మీద వాలి అందులో ఉన్న తేనె తాగి మత్తెక్కి ఝంకారం చేస్తాయి. అలాంటి తుమ్మెదలు ఉమ్మెత్త పువ్వు మీదకి చేరవు. వసంత ఋతువులో చైత్ర వైశాఖ మాసాలలో తీయమావిడి చెట్లకి చిగుళ్ళు వస్తాయి. ఆ చిగుళ్ళు లేతగా ఉంటాయి, ఎర్రగా ఉంటాయి. ఈ తీయమామిడి చెట్ల చిగుళ్ళు తిని మత్తెక్కి కుహు కుహు అని కూస్తాయి కోయిలలు. అలా చిగుళ్ళు వేసి కూసే కోకిలలు కొండ మల్లె దగ్గరికి వెళ్ళి వాటి చిగుళ్ళు తినవు. మీరు ఎప్పుడైనా చూడండి, అడవుల్లో కొండమల్లె పువ్వులను ఉంటాయి, ఇంతంత బొండు మల్లెలు అనమాట అవి. ఈ కొండమల్లెలకు కూడా చిగుళ్ళు పుడతాయి. కొండమల్లె చిగురు తిందంటే కోకిలకి గొంతుకు పోతుంది, కొబ్బరి తిన్న వెంటనే నా గొంతుకు పోయినట్టుగా. ఇక ఆ తర్వాత ఆ గొంతుకు రమ్మన్నా రాదు. అందువల్ల పొరపాటును కూడా కోకిల గానం చెయ్యాలంటే కొండమల్లె చిగుళ్ళు తినదు, కేవలం రసాలము యొక్క తీయమావిడి చెట్టు యొక్క చిగుళ్ళు మాత్రమే తింటుంది. అందువల్ల అటువంటి కోయిల బొండు మల్లెల దగ్గరికి వెళ్ళి ఆ చిగుళ్ళు తింటుందా? పక్షుల్లో మూడు రకాల పక్షుల గురించి కవులు వర్ణించారు. అవన్నీ నిజంగా ఉన్నాయి, అవి కేవలం కవులు కల్పన కాదు. కాకపోతే కొన్ని కనబడుతున్నాయి, ఇవాళ కాలప్రభావంతో కొన్ని వెళ్ళిపోయాయి. మా చిన్నప్పుడు ఎక్కడ చూసినా రాబందులు కనబడేవి, ఇప్పుడు ఒక్క రాబందులు లేవు. మనుషులే రాబందులు అయి పీక్కుతింటూ అంటే ఇంక కొత్తగా రాబందులు ఎందుకు వస్తాయి? అసలు ఈ మనుషులు అంటూ పుట్టాక జీవిని దేన్ని బతకనివ్వడు వీడు. అందుకనే స్వామి ఏం చేశారంటే, ఈ పక్షులన్నీ ఎక్కడ నాశనం అయిపోతాయో అనని ప్రపంచంలో ఉన్న చిలుకలన్నింటినీ పట్టుకొచ్చి మనకు అందించి మనల్ని బాగు చేస్తున్నారు. ఈ పక్షులు జంతువులు ఇటువంటి వాటి అన్నిటినీ రక్షించకపోతే సృష్టి ఉండదన్నమాట. అసలు నాకు ఆశ్చర్యంగా ఉంటుంది, ఎన్ని చిలుకలు. ఆ చిలుకలన్నీ స్వామి దగ్గరికి వెడితే చంటి పిల్లలు అయిపోతాయి, మనలాంటి వాళ్ళని పెడితే పటక్కున ముక్కుతో పోటు పొడుస్తాయి. ఆయన దగ్గరికి వెడితే ముక్కుతో పడవు, ఆయన ముక్కు పెట్టినా ఆ ముక్కుని ప్రేమతో అలా తాకుతాయి. బృందావనంలో చిలుకలు కోతులు పిట్టలు ఇంకా జంతువులు కృష్ణుడి దగ్గరకు వచ్చి కృష్ణుడి పాదాలు నాకేవిట, అది మనం విన్నాం, ఇప్పుడు మనం కళ్ళారా చూస్తున్నాం, పక్కనే ఉంది బృందావనం. ఈ పక్షుల్లో మూడు రకాలు ఏమిటంటే, చకోరము, చేతకము, చక్రవాకం. అందులో చక్రవాకం అనే ఒక పక్షి ఉంటుంది. అదేం చేస్తుంది? సూర్యుడి యొక్క కిరణములు రాగానే వాటిని స్వీకరిస్తుంది, ఇంకా వేరే ఆహారం స్వీకరించదు. ఇంకా చకోర పక్షి ఉన్నది, చంద్రుడు వెన్నెలు కురిపిస్తూ ఉంటే ఆ వెన్నెలకేసి అలా నోరు తెరుస్తుంది. ఈ వెన్నెల దాని నోట్లోకి వెళ్ళగానే దానికి దాహం తీరుతుంది, ఆకలి తీరుతుంది. ఈ చకోర పక్షులు అప్పుడప్పుడు రాత్రిపూట ఆకాశంలో ఎగురుతూ రెట్ట వేస్తాయి. ఆ రెట్ట కిందకి దిగుతూ ఉంటే వెలుతురు కిందకి దిగినట్టు ఉంటుంది. ఈసారి ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, ఆకాశంలో ఓ వెలుతురు కిందకి దిగినట్టు ఉంటుంది, ఏదో నక్షత్రం రాలినట్టుగా. అది నక్షత్రం కాదు, చకోర పక్షి యొక్క రెట్ట. ఈ మధ్యనే సైంటిస్టులు కనిపెట్టి ఏమిటి వెన్నులని కిందకు చూస్తూ దాన్ని పరిశీలించి, ఆహా భారతీయులు ఎంత గొప్పవాళ్ళు, చకోర పక్షి వెన్నెల తింటుంది, వెన్నెల తిని రెట్ట వేస్తుంది, ఆ రెట్ట కిందకి వెలుతురు రూపంలో దిగుతుంది అని చెప్పారు. అది నిజము అని ప్రూవ్ చేశారు ఈ మధ్యన. ఈ చకోర పక్షి కేవలం చంద్రుడి వెన్నెలే సేకరిస్తుంది. ఇంకా మూడవ పక్షి చేతకం, దానిని తెలుగులో వానకారు కోయిల అంటారు. ఈ కోయిల స్వాతి నక్షత్రంలో చినుకులు పడినప్పుడు, వర్షం కురిసినప్పుడు ఆ వర్షాన్నే దాహంగా సేకరిస్తుంది, తాగుతుంది. అందుకే వానకారు కోయిల అని దానికి పేరు. అది కేవలం ఆ వాన చినుకుల్నే సేకరిస్తుంది, నేల మీద పడిన నీళ్లు తాగదది. ఇందులో ఇప్పుడు ప్రహ్లాదుడు ఏమన్నాడు, పూర్ణిమ నాడు చంద్రబింబం వచ్చి ఆ చంద్రబింబం నుంచి వెన్నెల కిందకి ప్రసరిస్తూ ఉంటే ఆ చంద్రుడి వెన్నెల ఆహారంగా సేకరించే చకోర పక్షి శీతకాలంలో చలికాలంలో ఆకాశం నుంచి కిందకి పడే మంచు బిందువులు ఆహారంగా సేకరిస్తుందా. మంచు తిందా చకోర పక్షి చచ్చిపోతుంది, వెన్నెల సేకరిస్తే బ్రతుకుతుంది. వెన్నెల సేకరించే చకోర పక్షి మంచు బొట్లు ఆహారంగా సేకరించదు. అలాగే నేను కూడా నిరంతరం శ్రీమన్నారాయణ నామస్మరణం చేస్తాను. నారాయణుని పాదాలు పద్మములు, ఆ పద్మముల నుంచి వచ్చే మకరందం తాగే నేను అన్యమైన నామాలను స్మరించను. అంటే విష్ణు భక్తి కలిగిన నేను ఇందాక పైన చెప్పిన జంతువులు పక్షుల్లాగే విష్ణువుని విడిచిపెట్టి వెళ్ళనన్నాడు ఆయన. ఇవన్నీ అద్భుతమైనటువంటి ఉపమానాలు ఇచ్చాడనమాట. కోయిల తీయమావిడి చెట్లు తప్ప ఇంకా దేని చిగుళ్ళు తినదు, చకోర పక్షి వెన్నెలే సేకరిస్తుంది, అలాగే తుమ్మెద కేవలం మందార పుష్పాలలో ఉన్న తేనే సేకరిస్తుంది, నేను కూడా కేవలం శ్రీహరినే సేవిస్తాను, అన్యనామములను సేకరించను, ఎవరెన్ని చెప్పినా వినను. అసలు ఈ శరీరం భగవంతుడు ఎందుకు ఇచ్చాడు ఆ పరమాత్మని సేవ చేయడానికి? ఈ కళ్ళు ఎందుకు ఇచ్చాడు ఆయనని చూడడానికి? చెవులు ఎందుకు ఇచ్చాడు ఆయన కథలు వినడానికి, నామం వినడానికి? ఆయన ఒక అద్భుతమైన పద్యం చెప్పాడు ఆయన. కంజాక్షునకుగాని కాయంబుకాయమే పవన గుంపిత చర్మ భస్త్రిగాక, కమలేసు చూడని కన్నులు కన్నులే తనుకుడ్య జాల రంధ్రములుగాక, వైకుంఠు బొగడని వక్త్రంబు వక్త్రమే ఢమఢమ ధ్వనితో డిఢక్క కాగా. భగవంతుడికి ఈ శరీరాన్ని సమర్పించాలి. పద్మాక్షుడు శ్రీ మహావిష్ణువుకి సమర్పించని ఈ శరీరం, ఆయన దగ్గరికి వెళ్ళడానికి పనికిరాని ఈ కాయం, కాయం కాదు శరీరం కాదు. పూర్వం కమ్మరి కొలిమి అని ఉండేది, ఆ కొలిమి దగ్గర ఒక తోలుతిత్తి ఉండేది. ఈ తోలుతిత్తిలా నొక్కుతూ ఉంటే ఇందులోంచి గాలి వస్తుంది, ఈ గాలి వల్ల కొలిమిలో ఉన్న అగ్ని ప్రజ్వరిల్లుతుంది, భగ్ భగ్గన మండుతుంది. అందులో ఇనుముని కాల్చి కత్తులు కొడవళ్ళు గుణపాలు తయారు చేసేవారు. ఈ గుణపాలు మొదలైనవి తయారు చేయడానికి ఏం చేసేవారు అన్నమాట, ఈ కొలిమిలో కాల్చేవారు ఇనుముని. కాల్చాలంటే కొలిమిలో అగ్ని మండాలి, అగ్ని ప్రజ్వరిల్లాలంటే ఏమవ్వాలి అంటే ఈ గాలి కావాలి. అందుకని గాలిని తోలుతిత్తి ద్వారా అందించేవారు. మనము గాలి పీల్చుకుంటున్నాం అని గాలి తీసుకోవడం విడిచిపెట్టడం చేస్తున్నాం. తోలుతిత్తి గాలి తీసుకుంటోంది విడిచిపెడుతోంది, దానికి మనకి తేడా. దానికి హరిభక్తి లేదు, మనకి హరిభక్తి ఉంది. మన శరీరం భగవంతునికి సమర్పిస్తే అప్పుడు శరీరం, లేకపోతే ఆ కమ్మరి కొలిమిలో ఉన్నటువంటి తోలుతిత్తితో సమానం అన్నాడు ఆయన. ఇంకా పరమాత్మని కళ్ళతో చూడాలి, అలా చూడకపోతే అప్పుడు మన శరీరం ఎటువంటిది, మనకి కళ్ళున్నాయట. గోడకి కొన్ని కన్నాలు ఉంటాయి చూసారా, అప్పుడప్పుడు గోడకి మేకులు కొట్టి ఆ మేకులు లాగేస్తూ ఉంటే కన్నాలు పడుతూ ఉంటాయి. అందుకే అద్దీళ్ళు ఇచ్చేటప్పుడు ఏం చేస్తారు హౌస్ ఓనర్స్, బాబ్బా మీకు పుణ్యం ఉంటుంది, గోడకి మేకులు కొట్టను అంటేనే మేము మీకు ఇల్లు ఇస్తాం, లేదంటే నిల్లు ఇల్లు అంటారు. ఒకసారి కన్నం కొట్టామంటే ఆ మేకులు లాగిన తర్వాత ఆ కన్నాలు అలాగే ఉండిపోతాయి. గోడకి కన్నాలు ఉంటాయి, మన శరీరానికి కళ్ళు ఉన్నాయి. ఈ కళ్ళతో పరమాత్మను చూస్తే అప్పుడు మన శరీరము మన కళ్ళు సార్థక్యం చెందుతాయి. లేకపోతే కళ్ళు ఎటువంటివి, గోడకు కొట్టిన కన్నాలు లాంటివి. ఇప్పుడు ఆలోచించండి మనం ఏం చేయాలో. ఇంకా ఆ పరమాత్మకి మన నాలుక సమర్పించి నాలుకతో రోజు నారాయణ నారాయణ అనాలి. మన నోటితో నారాయణ స్మరణం చెయ్యకపోతే అప్పుడు ఈ నోరు, ఈ నాలుక, ఈ మాటలు ఎటువంటివి, ఢమఢమధ్వనితోడి ఢక్క కాగా. పూర్వం జంగమదేవరలు ఇంటికి ఢక్కలు పుచ్చుకొచ్చేవారు, డుబుకు డుబుకు డుబుకలు వాయించి అంబ పలుకు జగదంభో పలుకు పలుకు అనేవారు. ఆ పలుకు పలుకండం కోసం వాళ్ళు వాయించిన ఢక్కా నినాదం వంటిది ఈ నాలుకలోంచి వచ్చేటటువంటి శబ్దం. అందువల్ల ఎప్పుడు నారాయణ వాసుదేవ పరంధామ అంటూ స్మరణ చెయ్యవలసింది. అఖిలేశ్వరుడికి శరీరాన్ని అంతటినీ సమర్పించాలి. సమర్పించకపోతే ఈ జన్మ వృధా అవుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ పరమాత్మునికి నేను సర్వసమర్పణ చేస్తున్నానాయన. ఆ మహాత్ముణ్ణి అర్చించే చేతులే చేతులు. హరిపూజనములేని హస్తంబు హస్తమే తరుశాఖ నిర్మిత దర్విగాక అంటాడు నాలుగో పాదంలో. రోజు చేతులతోటి శ్రీ మహావిష్ణువుని పూజించాలి. పువ్వులు తెచ్చి గంధం తెచ్చి ఆ పరమాత్మని అర్చించాలి. అలా పూజ చెయ్యకపోతే అప్పుడు ఈ చేతులు చేతుల కాదు, కొయ్యతో తయారు చేసిన తెడ్డు, దానివల్ల ఏం ఉపయోగం లేదు అని పరిపరి విధాలుగా ఎన్నో పద్యములు చదివాడు ఆయన. నేను అందువల్లే నిరంతరం హరిని స్మరిస్తున్నాను, ఆయననే చూస్తాను, ఆయననే వర్ణిస్తాను. నా శరీరం, నా మనస్సు, నా వాక్కు సమస్తం ఆయనది. కమలాక్షునర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వా సురరక్షకుని చూచు చూడ్కులు చూడ్కులు శేషశాయికి మృక్కు శిరము శిరము. ఈ కమలాక్షుణ్ణి రోజు చూసేటటువంటి కళ్ళే కళ్ళు, ఆయన్ని పూజించే చేతులే చేతులు. దీన్ని లాటానుప్రాసం అంటారు అలంకారంలో. రెండుసార్లు కరములు కరములు అని వాడారు చూసారా, కమలాక్షునర్చించు కరములు కరములు. శ్రీ మహావిష్ణువుని పూజించే చేతులే చేతులు. ఈ చేతులే చేతులు సుమ, తక్కినవి చేతులు కవ్వు అని చెప్పడానికి ఇది ఒక గొప్ప అలంకారం. దీన్ని సంస్కృతంలో అలంకారంలో లాట అనుప్రాసం అంటారన్నమాట. భగవంతుడు చేతులు ఇచ్చాడు, ఈ చేతులు నిజంగా చేతులు ఎప్పుడవుతాయి అంటే ఈ చేతులతో భగవంతుడిని పూజిస్తే ఆ చేతులే చేతులు, తక్కిన చేతులు చొప్పనాతులు. ఆయన్ని చూసే కళ్ళే కళ్ళు, లేకపోతే వ్యర్థాలు. ఆయన్ని పొగిడే నాలుకే నాలుక, ఆ శ్రీనాథుణ్ణి వర్ణించే జిహ్వయే జిహ్వ. ఆయనకి మృక్కే శిరస్సే శిరస్సు, మనం తల వంచి ఆయనకి నమస్కరిస్తే అప్పుడు నిజంగా మన తల తల, లేకపోతే తల కాదు ఇది, ఈ శిరస్సు మురికి నీటి సరస్సు అయిపోతుంది అన్నమాట. ఈ విధంగా నిరంతరము కూడా ఆయన్ని సేవించాలి. ఇంతెందుకు, తండ్రి హరిచేరుమనియుడు తండ్రి తండ్రి అన్నాడు. అన్ని వర్ణనలు చేసి చివరికి ఆయనకే అసలు పెట్టాడు, నాన్న ఈ లోకంలో ఎవడు నిజమైన తండ్రి, పిల్లల్ని కన్నవాళ్ళంతా తల్లిదండ్రులు కారట. చాలామంది పిల్లల్ని కంటున్నారు, పశువులు కంటున్నాయి, పక్షులు కంటున్నాయి, మనము కంటున్నాం. మనం తల్లిదండ్రులు అవ్వాలంటే ఏం చెయ్యాలి, రోజు వెళ్ళండి తండ్రి అని గురు దత్తాత్రేయుడు పాదాలను పట్టుకోండి అని పిల్లలకి చెప్పే తండ్రే తండ్రి, లేకపోతే వాడు ఎండ్రి, వాడి బతుకు అంతే. ఇప్పుడు వాళ్ళ నాన్నగారికి ఏమని చెప్పాడనమాట, తండ్రి హరిచేరుమనియుడు తండ్రి తండ్రి, హరిని చేరమన్న తండ్రే తండ్రి, అంటే నీ మొహానికి జన్మనిచ్చావు కానీ నాకు నువ్వు తండ్రివి కాదురా అని చెప్పకుండా చెప్పాడు. ఇంతకంటే తీవ్రంగా దెప్పగలిగేవాడు ఎవడన్నా ఉంటాడా? తల్లిదండ్రులకి అపమార్గంలో వెడుతున్నప్పుడు తిట్టకుండా తిట్టాలి, దీన్ని బుద్ధి చెప్పాలి. కానీ తల్లిదండ్రులు గనక కొంచెం జాగ్రత్తగా చెప్పాలి. సున్నితంగా చాలా జాగ్రత్తగా చెప్పాడు ఆయన, నువ్వు తండ్రివి కావు, ఎప్పుడు నన్ను హరి చేరమనకపోతే, హరినామస్మరణము చెయ్యిన ఆయన అని నన్ను ప్రోత్సాహపరచకపోతే నువ్వు తండ్రివా అన్నాడు. దాంతో ఆయనకి ఒళ్ళు మండిపోయింది, పళ్ళు పటపట కొరికాడు. ఈ దుర్మార్గుడు నా కుమారుడు కాడు, 5 సంవత్సరములు వయస్సు కలిగిన వీడు నాతో యుద్ధానికి వస్తాడా? పంచాబ్దంబుల వాడు తండ్రి నగునా పక్షంబు నిందించి ఎత్కించిద్ భీతియులేక విష్ణునహితున్ కీర్తింపుతున్నాడు. వల్దంచున్ చెప్పి నమానడు అంగమున పుత్రాకారతన్ వ్యాధి జన్మించన్ వీని వధించి రెండు ధనుజుల్ మీ పటుత్వంబులన్ అంగవ్రాతములో చికిత్సకుడు దుష్టాంగంబు ఖండించి శేషాంగ శ్రేణికి రక్షసేయుక్రియ. ఈ అగ్నున్ కులద్రోహి దొస్సంగున్ కేశవ పక్షపాతి నధమున్ చంపించి వీరవ్రతోత్తుంగఖ్యాతి జరించదన్ కులము నిర్దోషంబుగా వించదన్ క్రోడంబై పిన తండ్రి చంపిన నితా క్రోధించి చిత్తంబులో ఓడండక్కట ప్రాణవాయువులు వీడొప్పించుతున్నాడు. నా తోడన్ వైరము పూని ఇట్టి జనకద్రోహిన్ భువింగంటిరే అన్నాడే. కోపానికి శార్దూలము అని ఒక వృత్తం వాడతారు కవులు. శార్దూలం అంటే పులి. పులిలాగా గర్జిస్తున్నాడు కదా వీడు, గాండ్రిస్తున్నాడు కదా, అందుకని వరసగా 3 శార్దూల వృత్తాలలో పద్యాలు రాశారు. కోపం వర్ణించడానికి ఈ ఛందస్సును అప్పుడప్పుడు వర్ణించేవారు. ఉత్సాహం ఎక్కువైపోయినా కోపం ఎక్కువైనా ఒక ఫోర్స్ కనపడాలంటే ఈ పద్యాలు వాడతారు. వరసగా ఈ 3 ఏమన్నాడు, వీడికి కేవలం 5 సంవత్సరముల వయస్సు అయినా తండ్రిని ధిక్కరిస్తున్నాడు, భయపడడం లేదు, వద్దురా అంటే వినిపించుకోవడం లేదు, ఇంత కూడా వీడికి భయము లేదు. ఆ విష్ణువుని మా రాక్షసులకి విరోధిని కీర్తిస్తున్నాడు, వద్దంటే వినడు. నాతో తండ్రితో వైరం పూనుతాడా వీడు? ఈ దుర్మార్గుణ్ణి సంహరించిరండి రాక్షసులారా, మీరు కత్తులు కటార్లు గొనపాలు గదలు పుచ్చుకొని రండి, వీణ్ణి చీల్చి చెండాడండి. అయ్యో, ఆ విష్ణు పరమ దుర్మార్గుడు, క్రోడమై అంటే వరాహమై పంది అయి మీ పినతండ్రిని చంపాడురా, మన వంశానికి విరోధిరా, కన్న తండ్రిని కూడా చంపడానికి ప్రయత్నిస్తున్నాడు, ఇప్పటికే పినతండ్రిని చంపాడని చెబుతూ ఉంటే వినిపించుకోకుండా నాతో పదే పదే వాదోపవాదాలు చేస్తున్నాడు. ఈ జనకద్రోహిని భూలోకంలో ఎక్కడైనా చూశారా? తండ్రికి విరోధంగా ఉన్నవాడు కొడుకు అవుతాడా? కొడుకు కాదు వీడు, పరమ పాపాత్ముడు. వైద్యుల్లో శస్త్రచికిత్సకులు అని ఉంటారు, అంటే ఇప్పుడు ఇంగ్లీష్లో సర్జన్, ఆపరేషన్ చేసేవాడు. వాడు ఏం చేస్తాడు ఆపరేషన్ చేసేవాడు? శరీరంలో వేలో చెయ్యో కాలో కుళ్ళిపోతే, సెప్టిక్ అయిపోతే దాన్ని కత్తిరించేసి ఖండించేసి అవయవం తీసేసి మిగతా శరీరాన్ని కాపాడతాడు. ఒక వ్యక్తికి చెయ్యి కుళ్ళిపోయింది, ఆ చెయ్యి తీసేయకపోతే మొత్తం శరీరం కుళ్ళిపోతుంది, అందుకని వీడికి మత్తు మంది ఇచ్చి దాన్ని తీసి అవతల పారేస్తారు. ఆ రోజుల్లో అద్భుతంగా చికిత్స చేసిన వాళ్ళు ఉన్నారటండి. ఇవాళ ఏదో మనం పెద్ద గొప్పగా మేము హౌస్ సర్జను అనుకోకర్లా, ఎంతకంటే గొప్ప మహాత్ములు ఉన్నారు. మహాభారతంలో భీష్మ పర్వంలో భీష్ముడు పడిపోగానే వైద్యులు వచ్చి, మీరు అనుజ్ఞ ఇస్తే మీ శరీరంలో ఉన్న బాణములన్నీ తీసేస్తాం, మీ ఒంటికి పసరు పూసి కట్లు కడతాం, నెలలాళ్లలో మీ గాయములు నయమైపోతాయి, మీ ఎముకలు బాగుపడతాయి, మీరు మళ్ళీ యుద్ధానికి వెళ్ళొచ్చు, మాకు అనుజ్ఞ ఇవ్వండి అన్నారు. అప్పుడు ఆయన, నేను చచ్చిపోవాలని నిర్ణయించుకున్నాను, మళ్ళీ నా శరీరాన్ని బాగు చేసుకుని పాండవులతో యుద్ధం చేయలేను, నన్ను ఇక్కడ వదిలేయండి అని డబ్బిచ్చి పంపేశాడు వాడిని. మీరు చూడండి, మహాభారతంలో ఉంటుంది భీష్మ పర్వంలో. అంతటి వైద్యులు ఉండేవారట. ఒళ్ళంతా గాయాలైపోయి ఇంటికి వెళ్ళగానే అర్జునుడు మొదలైన వాళ్లకు ఒంటి మీద ఉన్న బాణములు పీకేసి ఆ బాణముల గాయములకి పసరు పూసి తెల్లారేసరికల్లా మర్దనా చేసేసరికి వాళ్ళు ప్రొద్దునికి ఆరోగ్యంగా మళ్ళీ యుద్ధానికి వెళ్ళేవారట. లేకపోతే ఒళ్ళంతా అనేసి బాణాలు గుచ్చుకుంటే ఎలా బతికారండి వాళ్ళు? ముళ్ళపందిలో ఉన్నాడన్నారు అర్జునుడి గురించి. అర్జునుడు ఒళ్ళంతా బాణములు కర్ణుడు కొట్టాడు, ఆ బాణములన్నీ చేత్తో పీక అవతలు బారేశాడు. ఈ ఎముకల్లోకి గుచ్చుకుపోయిన బాణముల వల్ల ఎముకలు బాధపడతాయి కదా, వాటికి వైద్యులు వచ్చి చక్కగా ఒక రకమైన పసరు మర్దనా చేశారట. ఉదయానికి స్నానం చేయగానే మళ్ళీ ఈయన శరీరం ఆరోగ్యంగా ఉండేదట. మళ్ళీ కొత్త బాణాలు తగిలితే కొత్త గంట్లు కొమరారా అంటాడు తిక్కన గారు, మళ్ళీ కొత్త గాయాలు వచ్చేవిట. అందుకనే వాళ్ళు యుద్ధంలో అన్ని బాణాల దెబ్బలు తగిలినా తట్టుకున్నారు. ఇవాళ మనం మేడ మెట్ల మంచి కింద పడితే ఇహలేవం. ఇంత వైద్యం డెవలప్ అయ్యింది. ముసలాళ్ళు ఎంతో మంది ఇవాళ బాత్రూములో పడిపోతున్నారు, పడిపోతే వాళ్ళ కాళ్ళు మళ్ళీ బాగుపడుతున్నాయా? ఆ రోజుల్లో ద్రోణాచార్యుడు 128 ఏళ్ల వయస్సులో రథంలోంచి ఎగిరి 14 అడుగులు ఎగిరి కిందకు దూకాడన్నారు. అలా దూకమనండి మన వాళ్ళని, ఇక్కడ నుంచి ఇక్కడికి దూకలేరు, కుర్చీలో కూర్చోకపోతే మన కాళ్ళు నొప్పులు. ఆహా మంది ఆరోగ్యం అంటే మరి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మహానుభావులు వాళ్ళు, చికిత్సకులు చాలా గొప్పవాళ్ళు. అందుకనే ఈయన ఏమన్నాడు, హిరణ్యకశిపుడు అవయవం కుళ్ళిపోతే ఆ అవయవం తీసివేసి కట్లు కట్టి మిగతా శరీరాన్ని కాపాడేటటువంటి వాళ్ళని చికిత్సకులు అంటారు. ఆ చికిత్సకుల్లాగా మనం కూడా తయారవ్వాలి. ఈ దుర్మార్గుడు శరీరంలో కుళ్ళిపోయిన అవయవంలాగా మన వంశంలో కుళ్ళిపోయినటువంటి వ్యక్తి వీడు. ఈ దుర్మార్గుడిని చంపేద్దాం మనం. చంపేస్తే లాభం ఏమిటి? మిగతా వాళ్ళందరికీ ఈ హరిభక్తి అనే జాడ్యం అంటుకోదు. కాబట్టి చికిత్సకుడు అవయవం తీసేసినట్టుగా మన కులంలో పుట్టిన వీడిని చంపి అవతల పారేద్దాం. అప్పుడు మిగతా రాక్షసులు హరిభక్తి పొందరు, పాడైపోకుండా ఉంటారు, బాగుపడతారు. మహావీరులారా, రాక్షసులారా, మీ పరాక్రమాన్ని ప్రదర్శించండి, వీడిని చంపేయండి అనగానే ఉబ్బి బొబ్బలు పెడుతూ కత్తులు కటారులు సోలాలు ముద్గరాలు పాశాలు పుచ్చుకున్న రాక్షస వీరులు ఈ కుర్రవాణ్ణి పట్టుకుపోయారు. అయ్యో వీడు బాలుడు, రాజుగారి కొడుకు అని ఏమాత్రం జాలి చూపించకుండా గదలతో కొట్టారు, సోలాలతో పొడిచారు, కత్తులతో నరికారు, అగ్నిజ్వాలల్లో వేశారు. ఒకటి కాదు ఎన్నో శిక్షలకు గురి చేశారు. ఎన్ని చేసినా ఈ కుర్రాడు పన్నగశాయి ధనుజభంజన అంటాడు తప్ప కళ్ళ వెంబడి నీళ్లు పెట్టుకోలేదు, అమ్మ దగ్గరికి వెళ్ళలేడు, ఎవరినీ పిలవలేదు. నాన్న నన్ను క్షమించండు. ఇంకా చిత్రం ఏమిటంటే తన్ను నిశాచరుల్ పొడువా, ఆయనని రాక్షసులు పొడుస్తూ ఉంటే శరీరం కందిపోలేదు. ఒకసారి ఆలోచించండి, గట్టిగా ఇలా కొడితే మన చర్మం కందిపోతుంది, కానీ సోలంతో పొడిచిన చర్మం చెట్లలేదు, కందిపోలేదు, ముఖంలో తేడా లేదు, భయం లేదు, నిర్భయంగా హాయిగా ఆరోగ్యంగా ఉన్నాడు ఆయన. ఈ సోలములు శరీరంలోకి దిగలేదు. కత్తులతో పొడిస్తే కత్తులు ఏమీ చేయలేకపోయాయి. నెత్తి మీద గదలతో మొత్తినా ఆ గదలు విరిగాయి తప్ప ఆయనకి ఏమవ్వలేదు. ఈయన పట్టుకెళ్ళి అగ్నిజ్వాలల్లో వేశారు, అగ్ని కూడా నీరుగా మారిపోయిందిట. అప్పుడు హిరణ్యకశిపుడు అడిగాడు, విష్ణు పురాణంలో ఒక గొప్ప శ్లోకం ఉందండి, ఈ కథ విష్ణు పురాణంలో కూడా ఉంటుంది కదా, భాగవతంలో కదా. అందులో హిరణ్యకశిపుడు వచ్చి, ఒరే అగ్నిజ్వాలల్లో నిన్ను పారేశాను, అయినా నువ్వు కాలిపోలేదు సరిగదా, నిప్పు నీరుగా మారిపోయిందేమిటి అని అడిగాడు. అప్పుడు ఆయన ఏమన్నాడో తెలుసా, రామ నామ జపతాంకుతో భయం సర్వతాప శమనైక భేషజం పశ్యతాత మమ గాత్ర సన్నిధౌ పావకోపి సలిలాయతే అధునా. ఇది విష్ణు పురాణంలో వ్యాసుడు రాసిన శ్లోకం. నాన్న నేను రామ రామ అనుకుంటాను లోపల, రామనామం జపించేవాడికి భయం లేదు, అన్ని రకాల కష్టముల నుంచి బయట పారేసే ఔషధం రామనామం, నువ్వు నన్ను అగ్నిలో వేస్తే అగ్ని జలంగా మారింది, దానికి గల కారణం నన్ను నిప్పుల్లో వేస్తూ ఉంటే నేను రామ రామ అనుకోవడమే, కాబట్టి రామనామం జపించేవాడికి భయం ఏమిటన్నాడు. కొంతమంది అమాయకంగా రాముడు త్రేతాయుగంలో పుడితే కృతయుగంలో ప్రహ్లాదుడు రామనామం ఎలా జపించాడండి, వ్యాసుడికి ఏమైనా మతిపోయిందా అన్నారు. పాపం ధర్మ సందేహంలో అడిగారు నన్ను. అప్పుడు నాయన, రాముడు పుట్టినా పుట్టకపోయినా విష్ణువుకి రామనామం ఎప్పుడు ఉంది, రామావతారానికి ముందే రామనామం ఉంది లేదా, ఒకసారి గుండెల మీద చేసుకోండి. కృతయుగంలో పుట్టాడు జమ దగ్గరికి ఒక కొడుకు, ఆయన పేరు రాముడే, గుర్తుపెట్టుకోండి. అంటే విష్ణువుకి రామనామం ఉంది కాబట్టే ఆయన ఒక అవతారమూర్తికి రామానే పేరు పెట్టారు. పరశువు చేతిలో ఉండడం వల్ల పరశురాముడని, భృగు వంశంలో పుట్టడం వల్ల భార్గవరాముడు అన్నారు, కానీ అసలు పేరు రామ. విష్ణు సహస్రనామంలో రామో విరామో విరజో మార్గో నేయో నయో నయ, అందులో రాముడు అని ఒక పేరు ఆయనకి ఎప్పుడు ఉంది. వేదములలో ఎప్పుడూ రామనామం ఉన్నది. భగవంతునికి చాలా ఇష్టం ఆ రామనామం అంటే. ఆ నామం మీద ఇష్టంతో మళ్ళీ దశరథుడు కొడుకుగా పుట్టినా అదే నామాన్ని స్వీకరించాడు ఆయన. కాబట్టి రామనామాన్ని ఆయన జపించాడు అని విష్ణు పురాణంలో చెప్పారు. ఇలా ఎన్ని కష్టాలు ఇచ్చినా ఈ కుర్రవాడికి ఏమీ అవ్వలేదు. దాంతో హిరణ్యకశిపుడు భయపడిపోయాడు. ఏమిటిది, వీడిని నేనేమీ చేయలేకపోతున్నాను, దిక్కుల్ని జయించాను, దేవతల్ని జయించాను, సకల లోకాలని నా అధీనంలోకి తెచ్చుకున్నాను, కానీ కర్మయోగం ఏమిటో, కన్న కొడుకుని ఏమీ చేయలేకపోతున్నాను. కారణం ఏమిటి, ముంచితి వార్ధులం గదల మృత్తితి శైల తటంబులందు ద్రొబ్బిల్చితి శస్త్రరాజి పొడిపించితి మేద ఇభేంద్ర భక్తి రొప్పిల్చితి ధిక్కరించితి శపించితి ఘోరదవాగ్నులందు త్రోయిల్చితి పెక్కుపాట్ల నలయిల్చితి చావడిదే మీ చిత్రము. సముద్రాల్లో ముంచాను, అయినా వీడు బతికి బట్టకట్టాడు. గదలతో కొట్టించాను, అయినా వీడేమి అవ్వలేదు. ఆయుధాలతో పొడిపించాను, అయినా వీడికి ఏమీ కాలేదు. ఏనుగులతో తొక్కించాను, అయినా వీడు పీరుగు కాలేదు. అగ్నిలో వేశాను, అయినా వీడు చెక్కు చెదరలేదు. నా తపశ్శక్తితో శాపం పెట్టాను, అయినా వీడికేమీ కాలేదు. వీడిని తిట్టాను, కొట్టాను, ఇంకా ఎన్నో పాట్లు పడేలా చేశాను. కొండల మేంచి తోయించాను, అయినా వీడేమి అవడం లేదు. కారణమేమిటి? ఏమై ఉంటుంది వీడి శక్తి? ఇతడెవడో మహాబలవంతుడు, ఇక వీడి వల్ల నాకు మరణం తప్పదు అనుకున్నట్టు పాపం. ఆ సమయంలో మళ్ళీ గురుపుత్రులు వచ్చారు. మహారాజా, నువ్విప్పుడు చింతాక్రాంతుడివై ఉన్నావు, అది తెలిసే మేము నీ దగ్గరకు వచ్చాం. నీ కుర్రాడికి ఏదో తెలియని ఒక దివ్యశక్తి ఉన్నది, అందుకే వాడు ఎప్పటికప్పుడు కష్టాల్లోంచి బయటపడుతున్నాడు. పిల్లల గురించి ఎంత ఎక్కువగా బెంగపెట్టుకోవలసిన అవసరం లేదు. ప్రస్తుతం శుక్రాచార్యులు వారు తపస్సుకు వెళ్ళారు. శుక్రాచార్యులు వచ్చునంతకెతడున్ సుశ్రీయుతుండయ్యడున్, శుక్రాచార్యులు వచ్చేలోపు వీడిని మళ్ళీ మేము బాగు చేస్తాం. ఇంకొక అవకాశం, మాకి రెండుసార్లు అవకాశం ఇచ్చావు, మూడవ మరి అవకాశం ఇస్తే ఇతడిని తీసుకువెళ్ళి వీడికి హరిభక్తి లేకుండా చేసి వీడిని బాగు చేస్తాం. ఇతడికి కేవలము రాజ్య పరిపాలనా విధానమే చెబుతాం. ఇతడికి కోశాదుల గురించి చెబుతాం, ధనం గురించి చెబుతాం, లెక్కలు చెబుతాం, ఇన్కమ్ ట్యాక్స్ ఎలా ఎగ్గొట్టాలో చెబుతాం, వీడిని బాగు చేస్తాం, మాకు అప్పగించండి. నువ్వు కన్ను బొమ్మ ముడివేస్తే లోకములు నాశనమవుతాయి, అటువంటి వాడివి, చిన్నపిల్లవాడి కోసం భయపడ్డం ఎందుకు, మా మాట విను అనగానే అంతకుమించి చేసేదేముందనుకుని సరే ఏదో రకంగా బాగు చెయ్యండి అని మరలా ప్రహ్లాద కుమారుణ్ణి వాళ్ళకి అప్పగించాడు. ఈ కుర్రవాణ్ణి వాళ్ళు పట్టుకెళ్ళారు. ఈసారి కుర్రాడు ఏం చేశాడో తెలిసిన, గురువులు చెప్పిన పాఠం వినడం పక్కన పెట్టండి. గురువుగారు సాధారణంగా సంధ్యావందనాలకో నిద్రపోవడానికో వాళ్ళకు కూడా కొన్ని పనులు ఉంటాయి కదా, ఎప్పుడు కూర్చుని పాఠం చెప్పలేరు. పాఠం చెప్పడం మానేసి వాళ్ళు బయటికి వెళ్ళగానే ఈ పిల్లలందరినీ పోగేసుకుని ఈయన కొత్త ట్యూషన్ సెంటర్ పెట్టాడు, కోచింగ్ సెంటర్. ఈయన పిల్లలందరినీ ఏకాంతానికి పిలిచి, పిల్లల్లారా, ఇంతకాలంగా మీతో నేను మాట్లాడలేదు, ఇప్పుడు మాట్లాడవలసిన అవసరం వచ్చింది. ఈ గురువుల్ని చూశారు కదా, ఈ గురువులు చెప్పే చదువుల్లో ఎక్కడైనా హరిభక్తి గురించి ఉన్నదా? పనికి మాలిన చదువులు చెబుతున్నారు. ఏ ఫర్ యాంట్, బి ఫర్ బ్యాట్, సి ఫర్ క్యాట్ చదువులు మనకెందుకు? అకారాంత పుల్లింగో రామశబ్ద అనే సంస్కృతం కావాలి, కానీ ఈ దరిద్రపు చదువు మనకొద్దు, ఈ పిల్లి చదువు మనకొద్దు, పంది చదువు మనకొద్దు, పవిత్రమైన చదువు మనకు కావాలి. చెప్పడొక చదువు మంచిది, చెప్పేటి తగులములు. ఈ గురువు గారు చెప్పే చదువు మంచిది కాదు, సంసారంలో పడి నాశనమైపోయే చదువు గురించి చెబుతున్నాడు. తాగుడు వైకం మనకు అందిస్తున్నాడు, మనల్ని పాడు చేస్తున్నాడు. సమస్తలోకేశ్వరుడైన హరి గురించి చెప్పక, కేవలం ఒక్క లోకానికి పాలకుడైన మా నాన్నగారినే గొప్పవాడని పొగుడుతున్నాడు. ఈ చదువు మనల్ని నాశనం చేస్తుంది. ఒక్కసారి మీరు ఆలోచించండి, మన కళ్ళ ముందు ఎంతోమంది పుట్టారు, పెరిగారు, చదువుకున్నారు, ఉద్యోగాల్లో ప్రవేశించారు, పరిపాలన చేశారు, కానీ ఒక్కడైనా బాగుపడిన వాడున్నాడా? మహానుభావులు కూడా భ్రష్టులైపోతున్నారు. హాలాపాన విజృంభమాణ మద గర్వాతీత దేహోల్ల సద్బాల లోకన్న శృంఖల నిచయ సంబద్ధాత్ములై లేశములు వేలా నిస్సరణం బుగానక మహావిద్వాంసుడున్ కామినీ హేలా కృష్ట కురంగ శాపక మగున్ హీనస్థితి గంటిరే. మన తోటి వాళ్ళంతా చదువుకుని పండితులు అవుతున్నారు, కానీ ఆ పాండిత్యం ఉపయోగపడే పాండిత్యం కాదు. తాగి తందనాలాడి మత్తెక్కి వ్యసనాల పాలైపోయి స్త్రీ కడగంటి చూపుకి జంకైపోయి కొంగుచ్చుకు తిరుగుతూ ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో తెలియక పాడైపోతున్నారు. దీనివల్ల వీళ్ళు పుడుతున్నారు, పెరుగుతున్నారు, చస్తున్నారు పుట్టలో చెదల్లాగా. ఏం లాభం దీనివల్ల? మహావిద్వాంసులు అనుకున్న వాళ్ళు కూడా చివరికి వ్యసనాల పాలై భ్రష్టులైపోతున్నారు. దీన శుభము లేదు, దీనివల్ల మనకే శుభం లేదు. మన వాళ్ళు చాలామంది పుట్టడం, సంసారంలో ప్రవేశించి చివరికి నశించిపోవడం చూస్తున్న మీకు నేను ఒక హితోపదేశం చేస్తున్నాను, వినండి. దీన శుభము లేదు, దివ్య కీర్తియు లేదు, జగతి పుట్టి పుట్టి చచ్చి చచ్చి పొరల నేల, మనకు పుట్టని చావని త్రోవ వెదకు కొనుట దొడ్డ బుద్ధి. ఈ సంసారంలో చేస్తున్న సంసారమే మళ్ళీ చేస్తూ నవిలింది నములుతున్నట్టుగా బతకడం వల్ల ఉపయోగం ఉందా? డబ్బు అనే జబ్బు వెంటపడడం వల్ల లాభం ఉన్నదా? హృదయంలో రామారామ అనే నామస్మరణం స్పందనగా రావడం మానేసి జనులలో డబ్బు డబ్బు అనే ఓ జబ్బు పట్టుకున్నది. గుండెకాయ ఎప్పుడు లబ్ డబ్బును కొట్టుకుంటుంది కదా, ఇప్పుడు చాలామందికి లబ్బు పోయి డబ్బు 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 అని కొట్టుకుంటుంది. ఇది ఒక పెద్ద జబ్బు, దీంతో వీడు చచ్చిపోతున్నాడు. చచ్చిపోయే ముందు డబ్బు డబ్బు అని చదవడం వల్ల వచ్చే సంవత్సరం ఏం చేస్తాడన్నప్పుడు వచ్చే జన్మలో ఆ డబ్బును అలా చూస్తూ ఉండే కాపలవాడిగా పుడతాడు. ట్రెజరీ ఆఫీస్ దగ్గర కాపలవాడిగా పుట్టాలంటే డబ్బు 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 అని చచ్చిపోవాలి. డబ్బు ఎదురుకుంటూ ఉంటుంది, చూస్తాడు, ఉపయోగం ఉండదు వాడికి. కాబట్టి అలాంటి జన్మ మనకేమిటి? దీనివల్ల శుభం లేదు, దివ్య కీర్తి లేదు, ఈ జగత్తులో పుట్టి పుట్టి చచ్చి చచ్చి పొరలడం వల్ల లాభమేముంది? మనకి పొట్టని చావని శాశ్వత కైవల్యం వెతుక్కోవటమే మంచిది. శాశ్వత కైవల్యానికి త్రోవ నేను చూపిస్తాను. ఈ పుస్తకాలన్నీ పట్టుకొచ్చి గురువుగారి మొహం మీద కొట్టండి, అంటే కొట్టండి మళ్ళీ డామని బాధ ఎక్కర్లా, తెచ్చి ఆయనకి ఇచ్చేయండి, నాతో ఏకాంత స్థలానికి రండి, నేను చెప్పే హరినామ సంకీర్తనం వినండి, హరిని కీర్తించండి, బాగుపడతారు. పొండొల్లని వారు కర్మపుంజముపాలై. కొసమెరిపేమన్నాడు, నేను చెప్పిన మాట నమ్మని వాళ్ళు, నేనంటే ఇష్టపడని వాళ్ళు, మీ ఇష్టం వచ్చిన చోటు పొండి, సర్వనాశనం అయిపోండి అన్నాడు. అది కర్మపుంజం పాలై, పొండి, విన్నారా, బాగుపడతారు, రండి. కొన్ని సమయాల్లో కఠినంగా చెప్పాలండి, లేకపోతే అర్థం కాదు. మెల్లగా ఒరే నేను చెప్పినట్టే చెయ్యండి రా అంటే వినరు. అందుకని అటువంటిప్పుడు కఠినంగా మందలించాలి గనక పొండి వల్లని వారు కర్మపుంజము పాలయ్య అన్నాడు ఆయన. అనగానే ఇప్పుడు కుర్రాళ్ళకు అనుమానం వచ్చింది. ఈ కుర్రవాళ్లలో కొందరు ప్రహ్లాదుడి కంటే పెద్దవాళ్ళు ఉన్నారు, సమవయస్కులు ఉన్నారు. వాళ్ళు అన్నారు, ప్రహ్లాద, మాకు ఒక ఆశ్చర్యమైన ఘటన నీ ద్వారా తెలుస్తోంది, అంటే నిన్ను చూస్తే మాకు ఆశ్చర్యం కలుగుతోంది. ఏమిటది? మేమందరం, నీవు అందరం ఇక్కడే పుట్టి పెరిగాం, అందరం క్లాస్మేట్స్మే, నీ గురువే మా గురువు, నువ్వు మేము అందరం ఈ రాక్షస సామ్రాజ్యంలో ఉన్నవాళ్ళమే, మాకెవరికీ తెలియని ఈ హరిరహస్యములు హరిభక్తి నీకెలా వచ్చాయి? ఇక్కడికి ఎవరు కొత్త వాళ్ళు రారు, పాతవాళ్ళు తప్ప, మన గురువులు తప్ప కొత్త గురువులు లేరు. మన గురువులు ఎంతసేపు డబ్బు సంపాదించండి, పెళ్లి చేసుకోండి, ఇతరులను చంపండి, పొడవండి అంటారు తప్ప రామనామం పలకండి అన్నారు. పొరపాటున సుఖవనానికి వెళ్ళిన వాళ్ళు కాదు మన గురువులు. కాబట్టి వీళ్ళు ఎంతసేపు సుఖాల గురించి చెబుతారు కానీ ఇంకో దాని గురించి చెప్పరు. మరి గురువులు చెప్పని ఈ చదువు, ఎవరి వల్ల తెలియని ఈ చదువు నీకెలా వచ్చింది? నీకు హరినామస్మరణం ఎలా అలవడింది? ఇదేదో మాకు చిత్రంగా ఉంది, అభ్యంతరం లేకపోతే నీ ఫ్లాష్ బ్యాక్ ఏదైనా ఉంటే చెప్పకూడదా అన్నారు వాళ్ళు. అప్పుడు ఆయన, అయితే చెబుతున్నా వినండి, మనకి సినిమాల్లో రింగులు రింగులు తిప్పి వెనక్కి తీసుకుపోతారు సార్ అలా ఫ్లాష్ బ్యాక్, అలా నాకు కూడా ఒక పూర్వ రహస్యం ఉంది, అది చెబుతున్నా వినండి. మా నాన్నగారు 100 దివ్య సంవత్సరముల పాటు మందర పర్వతం మీద మహాతపస్సు చేశాడు. అప్పుడు చేమలు ఆయనని పట్టి పీకేశాయి, దోమలు పట్టి పీకాయి, అడవి ఈగలు పట్టి తిన్నాయి, దాంతో వాడు చచ్చిపోయాడు అనుకున్నారు దేవతలు. అమ్మయ్యా పాపాత్ముడు తన పాపంతో పోయాడు అనుకున్నారు. అప్పుడు వెంటనే ఇంద్రుడు దేవతల్ని వెంట పెట్టుకుని మా రాక్షసుల మీదకి దండయాత్రకు వచ్చాడు, రాక్షసుల్ని సంహరించాడు, కొందరు పారిపోయారు, కొందరు చచ్చారు, కొందరు ఒక దండం పెట్టి శరణు కోరారు. అప్పుడు ఇంద్రుడు శరణన్న వాళ్ళని కరుణించి చచ్చిన వాళ్ళ శవాలు విడిచిపెట్టి పారిపోయిన వాళ్ళ జోలికి వెళ్ళక మా అమ్మ దగ్గరకు వచ్చాడు. అప్పుడు అంతఃపురంలో మా అమ్మ ఉన్నది, నేను కడుపులో ఉన్నాను, మా నాన్నకి తపస్సు సిద్ధి వచ్చేదాకా నేను మా అమ్మ గర్భంలోనే ఉండిపోయాను. మా అమ్మ అంత పతివ్రత, నన్ను అలా కడుపులో పెట్టుకుంది. ఇంతలో ఇంద్రుడు వచ్చాడు, మా అమ్మ కొంగు పుచ్చుకుని ఈడ్చుకుని స్వర్గానికి పట్టుకుపోవడం మొదలుపెట్టాడు. పాపం మా అమ్మ స్త్రీ, గర్భవతి, సిగ్గుపడి తల వంచుకుని ఏడవడం మొదలుపెట్టింది. కురరి అని ఒక పెట్టు ఉంటుంది, తీతూ పెట్ట, అది పెద్ద పెట్టు నరుస్తుంది. అలా మా అమ్మ కూడా ఏడుస్తోంది. ఎందుకని, ఓ పక్కన గర్భవతి, ఓ పరపురుషుడు కొంగుచ్చు పట్టుకుపోతున్నాడు, అప్పుడు ఏం చెయ్యాలి? అందుకని రక్షించేవాళ్ళు లేక దిక్కు లేక మా అమ్మ ఏడుస్తోంది. ఇంతలో ఆ సమయమునకు అక్కడికి నారద మహర్షి వచ్చాడు. నారదుడు వచ్చి ఇంద్రుణ్ణి చూచి, ఇంద్ర, నువ్వు స్వర్భువనాలని పరిపాలించే మహారాజువి, మీదుమిక్కిలి ఉత్తముడివి, హరిభక్తి కలిగిన వాడివి, అటువంటిది ఈ గర్భవతిని ఏడుస్తున్నావండి, కొంగుపుచ్చుకుని ఈడ్చుకుపోతావా, ఎందుకు ఈ పాప పని చేస్తున్నావు అని అడిగాడు. అప్పుడు ఇంద్రుడు వినయంగా నారదునికి నమస్కరించి, నేను ఈ స్త్రీని దురుద్దేశ్యంతో పట్టుకెళ్ళటం లేదు, నాకు ఒక భయం ఉంది, ఆ భయం వల్ల ఈ గర్భవతిని మా స్వర్గానికి పట్టుకుపోతున్నాను.